ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడైన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు కార్యక్రమంలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. మానవుడు ఆశించవలసినది దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం. సృష్టి అంతా క్షణక్షణమునకు మార్పు చెందేదే. ఇది నిత్యమైనది సత్యమైనది కాదు. నిత్య సత్య నిర్మలమైన తత్వము సృష్టికర్తదే, అనగా భగవానునిదే. సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి ఆయనను పొందడానికి చేసే సాధనయే ఆధ్యాత్మిక మార్గం అని భగవాన్ బాబావారు ఒక సందర్భంలో ఉద్ఘాటించారు. అటువంటి నిత్య సత్యమైన పరమాత్మను పొందడానికి మానవుడు చేసే నిరంతర సాధనలోని అంశాలే భక్తి ప్రపత్తులు, నీతి నిజాయితీలు. ఈ ఆధ్యాత్మిక సాధన మానవుని దైనందిన జీవితంలోని ప్రతి అంశంలో చొచ్చుకొని పోయి జీవితాంతం వరకు కొనసాగవలసిన అవసరం ఎంతో ఉన్నది. అది భగవాన్ బాబావారు బోధిస్తున్న, మన నుండి ఆశిస్తున్న దివ్యమైన జీవితం. ఆధునిక ప్రపంచంలో మానవుడు తన జీవిత పరమావధిని గ్రహించకుండా ఆధ్యాత్మిక సాధనంటే కేవలం జపధ్యానాలు చేయడం, పూజా పునస్కారాలు చేయడం, దేవాలయాలు సందర్శించడం, వ్రతాలు మ్రొక్కులు చేయడం, ఇంకా భగవద్గీత, బైబిల్, ఖురాన్, గ్రంథ సాహిబ్ మొదలైన పవిత్ర గ్రంథాలను పారాయణం చేయడం వంటి పుణ్య కార్యముల వరకే పరిమితం అయినదని భావిస్తున్నాడు మానవుడు. అయితే భగవాన్ బాబావారు మాత్రం ఇవన్నీ భక్తికి నిదర్శనాలు కావని, మానవుడు సద్గుణాలను పెంచుకుని సదాచారాలను అలవర్చుకొని సత్ప్రవర్తనతో జీవించాలని ఉద్బోధించారు. ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవులు అత్యవసరమని, ఏ కర్మలను ఆచరించినా భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాననే ఉత్తమ ఉద్దేశంతో ఉత్తమమైన భావంతో మనసులో పెంచుకోవాలని, అప్పుడే జీవితం సార్థకమవుతుందని స్వామి చెప్పారు. ఇంకా మీ ఉద్యోగాలను మీరు వదలనక్కర్లేదు. కాని మీరు చేసే సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థమనే భావాన్ని మీ హృదయంలో చిత్రించుకోవాలి అని స్వామి ఎంతో చక్కగా చెప్పారు. ఇలాంటి ఫలప్రదమైన అర్థవంతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవాలో స్వామి చెప్పిన మాటలను మరొక్కసారి మనకి జ్ఞప్తికి తెస్తూ విశాఖపట్నం వాస్తవ్యులు, స్వామి చిరకాల భక్తులు, మంచి వక్త అయిన శ్రీ బి రామ్గోపాల్ గారు దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన అనే అంశంపై ఈనాడు మనందరితో మాట్లాడతారు. ఇక ఆలస్యం చేయకుండా రామ్గోపాల్ గారికి మైక్ను అందిద్దాం. సాయిరాం.
సాయిరాం రామ్గోపాల్ గారు.
సాయిరాం అండి.
మనం తరచూ ఆధ్యాత్మికత అనే పదం గురించి వింటుంటాం కదా, అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నిత్య జీవితంలో దాని పాత్ర మరియు ప్రాధాన్యతల గురించి కొంచెం చెప్తారా?
ఆధ్యాత్మికత అన్న అంశంపై తెలుసుకోవాలంటే అది ఆత్మ. ఆత్మను అనుసరించి జీవించటమే ఆధ్యాత్మికత. ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలాలతో నిండి ఉన్నది. మానవుడి జీవిత లక్ష్యాలు ప్రపంచపరంగా చూసినట్లయితే అనేక రకమైనటువంటి స్వార్థమైనటువంటి, స్వప్రయోజనమైనటువంటి లక్ష్యాలతో నిండి ఉన్నది. అయితే దానిలో సఫలీకృతమైన వారు మరిన్ని కాంక్షలతో, మరిన్ని ఆశయాలతో వారి వారి జీవితాలని వారు నడుపుకుంటూ వాటిలో వచ్చినటువంటి విజయవంతమైనటువంటి ఫలితాలను అనుభవిస్తూ అహంకారానికి గురవుతున్నారు కొందరు. ఈ ఆశయాలు ఫలించక, ఈ లక్ష్యాలు నెరవేరక ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహతో గురి అయి ఇంకొంతమంది ఒక రకమైనటువంటి ఆందోళన, అశాంతికి గురవుతున్నారు. ఈ రెండు కూడా సాధ్యమే. ఎందుకంటే మానవుడు తన యొక్క ప్రయత్నాలని ఒక ఫలాన్ని కోరి చేస్తున్నాడు కాబట్టి ఆ ఫలాన్ని, ఫలితాన్ని బట్టి అతని యొక్క జీవన సరళి, జీవన విధానం కూడా నడుస్తూ వస్తున్నది. అయితే ఈ అహంకారం, ఈ నిస్పృహలు కూడా కేవలం దానికి కారణం దేహభ్రాంతి. మనం ఎవరినైనా ఒక మనిషిని నీవెవరు అని అడిగితే వాడు తన దేహాన్ని చూపించుకుని నేను ఫలానా అని అనుకుంటున్నాడు. ఇంకెవరినైనా అడిగి ఈ వ్యక్తి ఎవరు అని అంటే ఈయన మంచివాడు, ఈయన చెడ్డవాడు అని చెప్పడం జరుగుతుంది. అది మనోపరంగా వస్తున్న వ్యవహారం. అయితే నిజానికి మనం దేహపరమైన దేహభ్రాంతి కలగవలసిన వారమూ కాదు. మనోపరమైనటువంటి మనోభ్రాంతి కలిగి ఆ విధమైన స్వరూపులమూ కాదు. నిజానికి మనం దివ్యాత్మ స్వరూపం.
అయితే మానవునికి సాంఘికపరమైనటువంటి ఆశయాలు మరి లక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుకావా?
లక్ష్యం ఉండవలసిందే, కాని ఫలితం మీద ఇటువంటి ఒక భ్రాంతి లేకుండా కేవలం లక్ష్యం మీద దృష్టి పెట్టి దానిలో వచ్చేటువంటి పర్యవసానాలని గుర్తు చేసుకోకుండా దానికి ప్రభావితం కాకుండా ఉండటమే ఆధ్యాత్మికత.
రామ్గోపాల్ గారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలంటే మానవుడు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో కొంచెం చెప్తారా?
ఇక్కడ మనం మొట్టమొదట మీరు వేసిన ప్రశ్నకి ఒక కంటిన్యూషన్ గా అనుకుందాం. మనిషి ఎలా జీవిస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలా వింటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా తను భుజించినది జీర్ణం చేసుకోగలుగుతున్నాడు అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆధ్యాత్మికత అర్థం కావటం అంత కష్టం కాదు. అందరిలోనూ ఈ శక్తి ఉన్నది. ఆ శక్తినే ఆత్మ అని పిలిచారు. దాన్నే అంతరాత్మ అన్నారు కొందరు, దాన్నే ప్రణవం అన్నారు ఇంకొకరు, దానినే ఆత్మ అన్నారు బయట పరమాత్మ అనే పరమాత్మలో అంశంగా ఆత్మ అని సంబోధించారు. ఏది ఎలా సంబోధించినప్పటికీ ఈ ఆత్మ అనేది శుద్ధ చైతన్య శక్తి, ప్రతి మానవుల్లో ఉండి నడిపిస్తున్నటువంటి శక్తి. ఈ ఆధ్యాత్మికత ఎలా ప్రాముఖ్యత వహిస్తుంది మన నిత్య జీవితంలో అంటే, నేనెవర్నో తెలుసుకుని నా ఉనికిలో నేనుండటమే దీని యొక్క ఉద్దేశం. నేనెవర్నో మర్చిపోయి నేను ప్రవర్తించటం అనేదే అనాత్మభావం. అంటే ఒక ఆత్మభావం, ఒక ఆత్మభావంతో గడిపినటువంటి జీవనం, ఒక అనాత్మభావనంతో గడిపినటువంటి జీవనం చాలా వ్యత్యాసం కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ ఆత్మభావాన్ని అనుసరించి జీవించటమే సరైన జీవనం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవుడు 84 లక్షల యోనుల్లో నుంచి అనేక రకాలైన జన్మలు ఎత్తి ఒక వృక్షంగా, ఒక పురుగ్గా, ఒక పశువుగా, ఒక చెట్టుగా, పుట్టగా, గుట్టగా అనేక రకాలు అతను ఒక జన్మనెత్తి చివరికి మానవ జన్మ మహోత్కృష్టమైనటువంటి ఒక జన్మను సంపాదించుకున్నాడు. అది ఆ బ్యాక్గ్రౌండ్ తెలియక ఇక్కడికి వచ్చింది నేను కేవలం సంపాదనకి, ధన కనక వస్తు వాహనాదులు ఆర్జించటానికి అన్న భ్రమతో కొంతమంది కీర్తి ప్రతిష్టలకు, కొంతమంది ఇంకొక రకమైన ఆశయాలతో ఈ భవరోగానికి గురి అయి అందులోనే ఉండిపోయి వారు వచ్చిన లక్ష్యం మర్చిపోతున్నారు. వేదం ధర్మ అర్థ కామ మోక్ష అనే జీవిత లక్ష్యాలని మానవుడి లక్ష్యాలుగా తెలుపుతూ వచ్చింది. అవి విస్మరించి మానవుడు మామూలు జీవితాన్ని అనుసరించి భ్రష్టుడైపోతున్నాడు.
ఎవరి ఆత్మను అనుసరించి వారు ప్రవర్తిస్తూ జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఈ పూజలు, విగ్రహారాధనలు, గురువులు మరియు బాబాలను ఆశ్రయించడం ఇవి మానవుని ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడతాయంటారా?
ఈ ఆత్మను అనుసరించి జీవించటం అనేది అంత సులువైన మార్గం కాదు. ఇది ఆత్మజ్ఞాన ప్రాప్తిని అందుకున్న వారికే సాధ్యమవుతుంది. ఆత్మజ్ఞాన ప్రాప్తి అంటే ఆత్మ అనాత్మ విచక్షణ చేయగలిగిన వాడే. ఇందాక మనం అనుకున్నట్టు ఒక దేహభ్రాంతిని, ఒక మనోభ్రాంతిని వదిలి ఈ రెండు నేను కాదు, నన్ను నడిపించే శక్తి వేరు, నాలో ఏదైతే శక్తి ఉన్నదో పరుల్లో కూడా అదే శక్తి ఉన్నది, ఈ విశ్వమంతా కూడా, ఈ చరాచర దృష్టి అంతా కూడా ఆ శక్తితోనే నడుపబడుతుంది అని ఒక్క స్పృహతో మనిషి జీవించటం అనేది ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి జీవనం. అది కాదు ఈ రోజు లేచాను నేనెంత సంపాదిస్తాను, ఇంటికి ఎంత తీసుకెళ్తాను, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉన్నది, నేను వచ్చే సంవత్సరం ఏం చేయాలి, ఆ పై వచ్చే సంవత్సరం ఏం చేయాలనే భావనలతో ఆధ్యాత్మికత 60 ఏళ్లు దాటిన తర్వాత దైవ కృప కావాలి, దైవ చింతన ఇప్పుడు మనకి అవసరం లేదని, ఒక దైవ ప్రీతి లేక, పాపభీతి లేక, సంఘనీతి లేక జీవించే ఒక జీవనం అనాత్మభావంతో ఉండేటువంటి జీవనం. అటువంటి జీవనం నుంచి బయటపడాలంటే ఆత్మవైపు దృష్టి మరల్చటం అంత సులువైనది కాదు. ఎందుకంటే ఎలాగైతే మనం ఈ ప్రపంచంలో అనేక రకమైనటువంటి అట్రాక్షన్స్ కి మనం గురి అయి ఉన్నామో, ఆ అట్రాక్షన్స్ లో నుంచి మరల్చి ఆవల వైపుకు, దేవుడి వైపుకు అంతర్ముఖం కావించటం అనేది చాలా కష్టమైన మార్గం. దీన్నే ఈ ప్రపంచపరంగా జీవించేటువంటి జీవితాన్ని ద్వైత మార్గం అన్నారు. అంటే అక్కడ ప్రపంచం, నువ్వు, దేవుడు అని వేరు, అక్కడ డైవర్సిటీ అనేక నీకన్నీ వేరువేరుగా కనబడుతున్నాయి. ఒక నీరు, ఒక కొండ, ఒక గుట్ట, ఒక వృక్షం, ఒక పశువు, ఒక మనిషి, ఎవరి వృత్తులు వాళ్లు చేసుకుంటూ పోతున్నారు వాళ్లలో నువ్వు ఆ వృత్తి పరంగా ఆ దేహాలనే చూసి ఆనందిస్తున్నావు. ఆ దేహం వెనకాల, ఆ దేహంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మశక్తి నీకు స్పృశించట. ఎందుకనంటే ఆత్మ జ్ఞానం లేకపోవటమే కారణం. అటువంటి ఆత్మజ్ఞానం అందుకుంటేనే ఆత్మతత్వం మనకి బోధపడుతుంది. అది ఒక స్ట్రెయిట్ గా ఆత్మతత్వంకి వెళ్ళటం అంటే ఇలా చదువుకునేవాడు సడన్ గా డాక్టరేట్ అవటం అది కాని పని. ఆఇల నుంచి నువ్వు ప్రైమరీ స్కూల్లో చదవాలి, సెకండరీ స్కూల్లో చదవాలి, కాలేజీలో చదవాలి, డాక్టరేట్ చేయాలి. ఈ స్థాయిల్లో కనుక చూసినట్టయితే ఈ ఆత్మతత్వం గ్రహించగలిగే స్థాయికి ఎదగాలంటే దానికి విగ్రహారాధన, ఒక అవతార గురువు యొక్క ఆశీస్సులు, ఒక చక్కటి డిసిప్లిన్ను, డెడికేషను, డివోషను, కర్మభక్తి, వైరాగ్య మార్గాలు నువ్వు అనుసరించినప్పుడే నీకు జ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం అబ్బటం అంటే ఆత్మదర్శనం జరగటమే. అయితే అంతవరకు నీ ప్రయాణం సాగుతూనే ఉండాలి. ఈ ప్రయాణం సాగటం అంటే ఇక్కడ ఒకవైపు నీకు లక్ష్యం ఆత్మదర్శనం, ఒక పక్కన నీ స్థాయి ద్వైతం, అంటే మల్టిప్లిసిటీలో ఉన్నావు, వైవిధ్యంతో కూడినటువంటి మనోచింతన, ఇది అన్ని చోట్ల పలు పలు రకాలుగా నీకు వివిధ రకాలైనటువంటి విషయాలను చూపిస్తా ఉంది. ఇక్కడి నుంచి ఈ ద్వైతం నుంచి ఆ అద్వైతం అనే ఆత్మతత్వానికి చేరుకోవాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జినే విశిష్టాద్వైతం అన్నారు. విశిష్టాద్వైతం అంటే ఉదాహరణకి ఇక్కడ కుర్చీ ఉన్నది. ఈ కుర్చీ మనం చూసి ఇది కుర్చీ అనుకున్నాం. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ స్టూడియోలో మీరు కుర్చీ చూశారే, ఆ కుర్చీ గుర్తున్నదా అని అంటే ఈ కుర్చీ నా మనస్సులో హత్తుకుని పోయింది కాబట్టి గుర్తొస్తుంది. ఇకప్పుడు నువ్వు ఆ కుర్చీ తీసుకొచ్చి నాకు చూపించక్కర్లేదు. అయితే ఈ అవతార తత్వంలో ఉన్న సీక్రెట్ అదే. ఆ అవతార పురుషుడిగా వచ్చిన భగవంతుని నువ్వు దర్శనం చేసుకున్నట్టయితే ఆ సాకార భగవంతుడు నీకు నిరాకార భగవంతుణ్ణి చూపిస్తాడు. ఎలాగైతే ఒక విమానం ఆకాశంలో ఎగురుతూ నిన్నెక్కించుకోవడానికి నేల మీదకి తిరిగి వచ్చి నిన్నెక్కించుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయినట్టే ఈ నిరాకారతత్వపరమైనటువంటి సచ్చిదానందమూర్తి ఒక ఆకారాన్ని అనుసరించి మన్ని ఉద్ధరించడానికి వస్తారు.
దైవం అనేక విధాలుగా ప్రకటితమవుతాడని, ప్రత్యేకించి మానవ రూపంలో అవతరిస్తాడని అర్థమవుతుంది. కాబట్టి ఒక గురువును, బాబాను లేదా అవతార పురుషుని ఆశ్రయించినప్పుడు మనం ఏ భావంతో ఉండాలంటారు?
అక్కడ లక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వే లక్ష్యంతో అవతార పురుషుడి దగ్గరికి, ఒక బాబా దగ్గరికి, ఒక గురువు దగ్గరికి, ఒక దేవాలయానికి వెళ్తున్నావు. మళ్లీ అక్కడ ఈ ప్రపంచపరమైన కోరికలే తీసుకువెళ్తే ఆయనదే అనుగ్రహిస్తాడు. నాకు ఆత్మజ్ఞానం కావాలి స్వామి, నేను ఏంటో ఈ సీక్రెట్ కనుక్కోవాలనుకుంటున్నాను, ఈ ధర్మ అర్థ కామ మోక్షాలంటున్నారు, ఏమిటి మోక్షం, ఏమిటి మోక్షం లేకపోవటం ఏమిటి అన్న ఒక విషయంపై ఒక చక్కటి అవగాహన కావాలి అన్న ఉద్దేశంతో, ఒక సరెండర్తో ఎవరైనా సరే ఒక అవతార పురుషుడి దగ్గరికి వెళ్లినప్పుడు కోరుకోవాల్సింది ఏమిటంటే ఆయన మనకేం అనుగ్రహిస్తే అది తెచ్చుకుందామని వెళ్లాలి గాని, ఖాళీ చేతులతో వెళ్లాలి గాని, ఆయన దగ్గరికి వెళ్లి మళ్లీ మన ప్రపంచపరమైనటువంటి లిస్టును ఓపెన్ చేసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఎలా స్వామి అని అడగటం అది అసమంజసమైనది. ఎలా అంటే మనం చాలా తుచ్చమైన కోరికలు కోరుతున్నాం. ఆ కోరికలు కోరకుండా ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి నువ్వు నీ రోగాన్ని చెప్పుకుంటే ఆయన మందులు రాస్తున్నాడు, ఆ మందులు కొని తెచ్చుకుని మనం రోగాన్ని నయం చేసుకుంటున్నాం. అయితే ఈ భగవంతుడి దగ్గరికి వెళ్లి నాకు ఫలానా కోరికను తీర్చు భగవంతుడా అని అడగటం అంటే ఏమిటంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి నాకు ఈ మందు రాయి అని అడగటం. ఆయన ఆ మందే రాసిచ్చాడనుకోండి, మనకి తెలుసా మనకి పరిజ్ఞానం ఎంత? కాబట్టి అది మన కడుపు నొప్పిని తగ్గిస్తుందో పెంచుతుందో అసలు కడుపే లేకుండా చేస్తుందో మనకు తెలియదు. అందుకని మనకి ఏది శ్రేయస్కరమో మన గురువుకి తెలుసు.
అంటే గురువుకు మనం శరణాగతి అయితే సరిపోతుందంటారా?
నిజమైన శరణాగతి భగవంతుడికి నీ ఇష్ట దైవతకి నువ్వు అర్పించగల ప్రార్థన ఒకటే, నాకేది శ్రేయస్కరమో నీకు భగవంతుడు నీకు తెలుసు, నాకు కోరికలు ఏమీ లేవు అన్న ఒక ఉన్నతమైన భావనతో వెళ్లడిందే అసలైన భక్తి. మన కర్మలు, మన భక్తి అన్నీ కూడా మన్ని ఆత్మతత్వానికి తీసుకువెళ్లేట్టు ఉండాలి. మనలో ఒక చక్కటి ఇవాల్వ్మెంట్ అంటే ఒక చక్కటి ఎవల్యూషన్, ఒక చక్కటి సంస్కృతి మనలో, అది ఆ పరిపక్వత మనం పొందుతూ రావాలి. ఆ పరిపక్వత పొందామా లేదా ఇదివరకు వేసిన స్థాయిలోనే ఇప్పుడు ఉన్నామా, ఇంకా కిండర్ గార్డెన్ లోనే ఉన్నానా లేకపోతే ప్రైమరీ స్కూల్కి వచ్చానా సెకండరీ స్కూల్కి వచ్చానా అన్నది అంచనా వేయాల్సింది ఎవరికి వారే.
ఈ అంచనా వేయాలి అంటే సాధన తప్పనిసరి కదా. మరి ఈ సాధన అనేది మన దైనందిన జీవితంలో ఏ విధంగా అన్వయించొచ్చుంటారు?
దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత లక్ష్యపరంగా మనం చూసుకున్నట్టయితే, ఇందాక అనుకున్నాం మనం, ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవి పురుషార్థాలన్నారు. మోక్షమే నీ లక్ష్యమైతే మరి నాకెందుకు తెలీదు, నా లక్ష్యం మోక్షమని నాకెందుకు స్పృహించట్లేదంటే నేను ఒక భ్రమకి గురి అయి ఉన్నాను. ఎలా అయితే నేను ఇల్లు వదిలి ఒక కార్యక్రమం మీద బజారు వచ్చి ఒక వస్తువు కొని వెళ్ళటానికి, భార్య చెప్పిన వస్తువు కొనటానికి నేను బజారు వచ్చాను, నేను వచ్చిన పని మర్చిపోయి ఇంకేదో భ్రమలో అక్కడ గారడీలో ఇరుక్కుని కూర్చున్నాను. తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు గాని నా గుర్తుకు రాలా నేను వెళ్లిన లక్ష్యం ఇది, నేను చేసుకొచ్చిన పని ఇది అని. అలాగే మన యొక్క లక్ష్యాన్ని మనం విస్మరించి మనం ఒక ప్రాపంచిక జీవనాన్ని, మనం ఒక ధన కనక వస్తు వాహనాది ఇంద్రియ భోగాది నిమిత్తమై మనం జీవిస్తున్నాం, కాని ఒక ఆత్మతత్వ దర్శన నిమిత్తమై మనం జీవించట్లేదు. ధర్మ అర్థ కామ మోక్ష అన్నదానికి అర్థం తెలుసుకోవాలి. ధర్మముతో జీవించి అర్థాన్ని గడించాలి. ఈ అర్థాన్ని గడించిన దాన్ని ఒక నిష్కామ మార్గంలో అనుభవించాలి. తద్వారా కామరహితుడై ఉండాలి. అంటే కోరికల్ని తగ్గించుకుంటూ పోవాలి. కోరికల్ని పెంచుకుంటూ పోతే లాభం లేదు. కోరికల్ని ఏ రోజైతే ఒక కామరహితంగా మనం జీవించగలుగుతామో ఆ రోజే మనకి మోక్షప్రాప్తికి అర్హత వస్తున్నది. అయితే అప్పటిదాకా మనం చేసేటువంటి కర్మలు మనని బంధుని చేస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మన మనసే మన్ని భయం చేసేది. ఈ మనస్సు మన వంటగదిలో ఒక చాకు లాంటిది. నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు, ఎలా ఉపయోగిస్తున్నావు అన్నదే ప్రాముఖ్యత. సో నిత్య జీవితంలో మన మనస్సుని అబ్జర్వ్ చేయాలి. మనస్సు దానంతట అది చాలా చంచలమైనది. అది చాలా సందేహాత్మకమైనటువంటిది. దానికిగా అది ఏమి నిర్ణయం చేసుకోలేదు. చేసుకోలేకపోగా మనం ఈ ప్రాపంచపరంగా ఇంద్రియ అట్రాక్షన్స్కి మనం గురై ఒక ఆబ్జెక్టివ్ వరల్డ్లో ఆబ్జెక్ట్స్ వెనకాల మనం వెళ్తున్నాం. ఉదాహరణకి ఒక పండుని, ఒక పండు మీద మన దృష్టి పడ్డది, ఆ పండు కావాలని మనస్సు కోరింది. దీన్ని ఆ ద్రష్టుం అన్నారు. అంటే చూశావు. దానికంటే ముందు నీ స్నేహితుడు చెప్పాడు, నువ్వు ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడు ఫలానా పండు ఉన్నది అని. అది మనసులో రిజిస్టర్ అయింది. జ్ఞాతం అన్నారు దాన్ని. అంటే తెలుసుకున్నావు ఒక పండు ఉందని. అక్కడికి వెళ్ళగానే అలర్ట్ చేసింది, ఇక్కడ ఉందిరా ఈ పండు అని. ద్రష్టుం చూశావు, కొన్నావు, భుజించావు, ప్రవేష్టం. అంటే ఈ మనసు ఎప్పుడు కూడా తెలుసుకుంటుంది, దాని వెంట పడుతుంటుంది. అదొక ఆటోమేటిక్గా ఒక కంప్యూటర్ లాగా నిన్ను అలర్ట్ చేస్తుంటుంది. అది మంచి పనికి చేసినప్పుడు ఒక విధంగాను, చెడు పనికి చేసినప్పుడు ఒక విధంగాను, అనాత్మపరంగా చేసినప్పుడు ఒక విధంగాను, ఆత్మపరంగా చేసినప్పుడు ఒక విధంగాను ఉంటూ వస్తుంది. ఆత్మపరంగా చేయటం అంటే అంతర్ముఖం కావించటం. మనస్సు ఎప్పుడు బయటికి పరిగెత్తేటువంటి గుణం దానికి. మనస్సు దానంతటదే ఏమి చేయదు. ఇంద్రియాల ద్వారా ఆబ్జెక్టివ్ వరల్డ్కి వెళ్తుంది. అది అక్కడ ఒక కన్ను చూస్తుంది, కానీ కంటికి చూపు, చూపు వల్లే కన్ను చూస్తా ఉంది. కన్ను వేరు, కంటి చూపు వేరు. ఈ చూపుని, ఈ కంటిని ఎవరు మరి నడిపిస్తున్నారంటే మనస్సు. అయితే మనస్సు దగ్గర ఆగిపోయినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో, ఒక కర్మ, యాక్షన్, అది మనోపరంగానే ఉంటుంది. అది భ్రమలకి గురితీస్తుంది. అది షార్ట్ టెంపరీదై ఉంటుంది, ట్రివియల్. అంటే అది శ్రేయస్కరంగా ఉండకపోవచ్చు, ప్రేయస్కరంగా మాత్రం ఉంటుంది. నాకు నచ్చింది, నేను చేస్తున్నాను. అరే నీకు ఇది మంచిది కాదు నాన్న, నువ్వు జ్వరంలో ఉన్నావు, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినద్దు అన్న పిల్లవాడికి నీ మాటలు రుచించవు. ఆ మనస్సుకి విచక్షణ లేదు, మనస్సుకి సందేహాత్మకమైన బుద్ధే ఉంది. అయితే అటు మనస్సుతో ఆపక దానిని ఇంటర్నల్ గా తీసుకెళ్లి ప్రాసెస్ చేసి బుద్ధికి అప్పగించావనుకో, విచక్షణ జ్ఞానంతో ఇది మంచా చెడా, ఇది ఇప్పుడు తినగలిగిందా కాదా, ఇది శ్రేయస్కర్మ ప్రేయస్కర్మ, ఇది చెయ్యదగినదా చెయ్యకూడనిదా అన్న ఒక్క నిర్ణయాన్ని నీకు బుద్ధి ఇవ్వగలదు, మనసు ఇవ్వలేదు. అంటే మనసు సందేహాత్మకంగా ఉన్నప్పుడు మనసు అన్నారు, నిర్ణయాత్మకంగా ఉన్నప్పుడు బుద్ధి అన్నారు. సేమ్ పర్సన్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. అయితే ఈ బుద్ధి కూడా ఎలాంటిది అనంటే, ఈ బుద్ధికి యొక్క సోర్స్ ఎక్కడా అనంటే అహం, నేను ఒకణ్ణి ఉన్నాను అన్న భ్రమ భ్రాంతి ఉన్నదే అదే అహం. అది అక్కడి నుంచి బుద్ధి వచ్చింది. ఈ అహం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ నుంచి వచ్చింది, విచ్ ఈజ్ యువర్ కోర్ ఎనర్జీ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ నుంచి ఈ అహం అనే ఒక, నీ అహం అనేది ఒక భ్రాంతితో కూడినటువంటిది. ఇది కర్మఫలంగా మన సంచిత ప్రారబ్ధ అనుసారంగా ఈ అహంభావం అనేది ఒకటి మనకెప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎంత అంతర్ముఖం కావిస్తే అంత ఆత్మ దగ్గరికి చేరువయ్యి ఆ కన్సల్టేషన్ చాలా అవసరం. ఎలాగైతే మన ఇంట్లో నాకేమన్నా అవసరం వచ్చింది, నిర్ణయం తీసుకోవాలి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాను, నాన్నగారు ఇది చెప్పండి ఇది కరెక్టా అని. నాయన మా నాన్నగారి దగ్గరికి వెళ్దాం, ఆయన బాగా తెలిసిన వాడని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మా తాతగారి దగ్గరికి వెళ్ళా, ఆయన మా నాన్నగారు ఉన్నారు కదా నాకంటే అనుభవజ్ఞుడు, ఆయన్ని అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్ళాడు ముత్తాత. ఈ ముత్తాత దగ్గరికి వెళ్ళేప్పటికీ అంత జ్ఞానమే, మహా విజ్డమ్ అంటారు, అంటే అనుభవంతో కూడినటువంటి అనుభవ జ్ఞానం. అది అదే విజ్ఞానం. ఆ సుజ్ఞానమే మనకి గైడెన్స్ ఇచ్చినప్పుడు అటువంటి ముత్తాత దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆ సలహా మనకందరికీ శ్రేయస్కరంగా, మొత్తం కుటుంబానికి శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నీ తండ్రి నీ కుటుంబాన్ని చూసి కాదు, నీ కుటుంబాన్ని చూసి కాదు, మొత్తం ఫ్యామిలీ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి నిర్ణయం ఆయన తీసుకుంటారు. అలాగే ఇక్కడ కొడుకు నీ మనసు, ఆ తండ్రి నీ బుద్ధి, ఆ తాత అహం, ఆ ముత్తాత ఆత్మ. అది ఎంత డీప్ గా వెళ్తే, ఎంత హయ్యర్ లెవెల్కి వెళ్తే అంత చక్కటి అనుభవ జ్ఞానం మనం సంపాదించవచ్చు. సో దైనందిన జీవితంలో ముఖ్యంగా అనుసరించవలసింది అంతర్ముఖం కావించడం. మరి వేడియో కన పాపం చేసి
మీరు చెప్పిన దాన్ని బట్టి మనస్సు అన్నిటికీ కారణం అని అర్థమవుతుంది. అయితే మానవుడు బుద్ధిని ఉపయోగించి మనస్సుని ఆధ్యాత్మిక తత్వంపైకి ఏ విధంగా ప్రవేశపెట్టాలో చెప్తారా?
ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడే భగవద్ అనుగ్రహం ప్రవేశిస్తుంది. భగవద్ అనుగ్రహం ఉంటే మన యొక్క ఆలోచన సరళి, మన యొక్క జీవన సరళి, మన యొక్క దృక్పథాలు అన్నీ మారిపోతాయి.
భగవద్ అనుగ్రహం అందరిపైనా ఉంటుందంటారు కదా, మరి అందరూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించడంలో ఎందుకు సఫలీకృతం కాలేకపోతున్నారంటారు?
ఇది భగవద్ అనుగ్రహం అనేది ఒక సూర్య కిరణాల ఆకాశంలో సూర్యుడున్నటువంటి ఒక కోటి సూర్య సమప్రభ అన్నారు స్వామిని, భగవంతుణ్ణి. అంటే ఒక కోటి సూర్యుల యొక్క కాంతితో సమానమైన వాడు ఆయన. ఎవరు ఇల్లు కిటికీ తెరిస్తే, తలుపు తెరిస్తే వాళ్ళింట్లోకి ప్రవేశిస్తాడు, తలుపు తెరవని వాడి ఇంట్లోకి ప్రవేశించడు. భగవద్ అనుగ్రహం కావాలంటే నీ తలుపులు తెరవాలి. నాకు నీ అనుగ్రహం కావాలి భగవంతుడా అని నీ గురువుని, నీ ఇష్టదైవాన్ని నువ్వు ప్రార్థించాలి. ఆయన అనుగ్రహానికి తోడు ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి భగవద్ అనుగ్రహం, ఒకటి మానవ ప్రయత్నం.
అంటే మానవ ప్రయత్నం లేదే ఏది జరగదంటారు?
జరగదు. ఎలాగంటే నీకు బ్యాంకులో డబ్బులున్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అది భగవద్ అనుగ్రహం వల్ల అక్కడ ఏర్పడినటువంటి అనుగ్రహం అనుకుందాం. నేను అది అనుభవించాలంటే బ్యాంకుకు వెళ్ళో, లేకపోతే ఒక క్రెడిట్ కార్డు ఉపయోగించో ఎక్కడికో వెళ్లి ఆ సంతకం పెట్టాలి. అది మానవ ప్రయత్నం. అయితే ఒక క్వశ్చన్ మీరు వేయొచ్చు, ప్రయత్నం చేసిన వారందరికీ అనుగ్రహం దొరుకుతుందా? ఇది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. కర్మ సిద్ధాంతం అంటే మన భారతీయ సంస్కృతి ఒక మూడు ప్రమాణాలను నమ్ముతూ వస్తున్నది. దేవుడున్నాడు, అవతారతత్వం ఉన్నది, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు మంచి పని చేశావా నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు పని చేశావా చెడు జరుగుతుంది. అయితే ప్రతి జన్మలోనూ నేను మంచి చెడు చేస్తూనే వస్తున్నాను, కాబట్టి ఇది కూడా ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిదే. ఎన్నో కోట్ల జన్మలెత్తి మనం ఈ మానవ జన్మకి ఈ స్థాయికి ఇప్పుడు చేరుకున్నాం. అన్ని జన్మల్లోనూ మనం పుణ్యాలు చేశాం, పాపాలు చేశాం, సత్కర్మలు చేశాం, దుష్కర్మలు చేశాం, అన్నీ చేశాం. అయితే దాని యొక్క ఎఫెక్ట్ సంచితం అంటారు. సంచితం అంటే ఇన్ని జన్మల్లో కూడా ఉన్న క్యుములేటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో అది అక్కడ ఉంటుంది. ఒక బ్యాంకులో ఉదాహరణకి మనం 10,000 వేసి 5,000 తీసుకున్నాం అనుకోండి, 5,000 అక్కడ మనకి నెట్ బ్యాలెన్స్ ఉన్నది. అయితే ఆధ్యాత్మికతలో కర్మ సిద్ధాంత ప్రకారం నెట్ ఎఫెక్ట్ కాదు, ట్రాన్సాక్షనల్ ఎఫెక్ట్. నేను మీ దగ్గర 10,000 తీసుకుంటే మీకు 10,000 తిరిగి ఇవ్వాలి, నాది 5,000 ఇస్తే మీ దగ్గర తిరిగి 5,000 తీసుకోవాలి. ఇది ఆధ్యాత్మికతలో వర్తిస్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది అక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అలా ఉండిపోతాయి. అవి అనుభవించటానికి ప్రారబ్ధ రూపంగా మనం ఈ జన్మలో తెచ్చుకుని వాటిని అనుభవిస్తూ ఆనందిస్తూ సుఖాలు కష్టాలు అన్నీ వస్తాయి. అందుకనే ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్. అంటే మనం దుఃఖంలో ఉన్నామంటే ఎప్పటికీ దుఃఖం ఉండదు, ఏదో ఒక రోజు అది సుఖంలోకి మారుతుంది, దారి తీస్తుంది అది. కాబట్టి ఈ దుఃఖంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఆ దుఃఖ సమయంలోనే భగవంతుడు మనకి చాలా చేరువైపోతాడు, ఎందుకంటే అప్పుడు ఆయన అవసరం మనకి ఎక్కువ. కాబట్టి మన తండ్రి కదా, మనని కష్టాల్లో చూడలేడు, ఆయన దగ్గర అవుతాడు, మనం దగ్గరికి రాణిస్తాం. తక్కిన టైమ్స్ లో మనకు ఆయన గుర్తుకురాడు, ఆయన కనపడ్డు. కాబట్టి కర్మ సిద్ధాంతం మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఈ కర్మ సిద్ధాంతం, మరి అది సంచిత ప్రారంభం అన్నావు, ఈ జన్మ ఎత్తాం, ఈ జన్మలో మళ్లీ దుష్కర్మలు సత్కర్మలు చేస్తున్నావు అంటే మళ్లీ ఫ్యూచర్ రిజల్ట్స్ కి యాడ్ అయిపోతా ఉంది. మంచి పనులకి మంచి ఫలితాలు రావాలి, చెడ్డ పనులకి చెడ్డ ఫలితాలు రావాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మరి ఇది ఎప్పుడు, ఈ జీరో బ్యాలెన్స్ ఎప్పుడు రీచ్ కావా అని. అదే మోక్షం. జీరో బ్యాలెన్స్ రీచ్ అవటమే మోక్షం. ఆ జీరో బ్యాలెన్స్ కావాలంటే నీ ప్లస్ మైనస్ రావటం పోవటం ఆగిపోవాలి. మరి నేను జీవించున్నాను కదా, నేను పనులు చేయకుండా ఎట్లా ఉంటాను? నేను పనులు చేస్తానే ఉండాలి, వాటికి ఫలితాలు వస్తూనే ఉంటాయి. అది మంచి అయితే మంచి వస్తుంది, చెడైతే చెడు అవుతుంది. దుష్ఫలితాలు తగ్గిపోవచ్చు, దుష్కర్మలు నేను మానేయచ్చు, సత్ఫలితాలు పెరిగి సత్కర్మలకి నేను అనుభవించాల్సి మళ్లీ రావాల్సి వస్తుంది కదా, తప్పకుండా రావాల్సి వస్తుంది. అది కూడా త్యజించటమే త్యాగం. అక్కడే నిష్కామకర్మ ఎంటర్ అవుతుంది. ఒక ఫలితం ఆశించకుండా ఒక సత్కర్మలో నీ దృష్టిని పెట్టి నీ గురువు యొక్క ప్రీత్యర్థం, ఆయన్ని ప్లీజ్ చేయటానికి నువ్వు ఒక శాస్త్ర సమ్మతమైనటువంటి నీ అంతరాత్మని అనుసరించి ఈశ్వరార్పణం గావించి ఏ నిష్కామకారం అయితే చేస్తావో అది నీ సంచితాన్ని కూడా దగ్ధం చేస్తుంది. అంటే ఆ పాస్ట్ బ్యాలెన్స్ ని నలిఫై చేస్తూ ఫ్యూచర్ బ్యాలెన్స్ లేకుండా చేసేదే నిష్కామకర్మ. అందుకే పరోపకారాయ సేవ చాలా ముఖ్యం. ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా నీ దేహాన్ని ప్రవేశపెట్టినదే నీకు అనుగ్రహంగా నీకు మారి నీ యొక్క కర్మ దాని యొక్క ఫలితాలని, దాని యొక్క ప్రారంధాన్ని, సంచితాన్ని అన్నిటినీ కూడా తుడిచివేయగలదు.
మనిషి కర్మలను ఆచరించడానికి మనస్సే కారణం కదా. మరి ఇలాంటి సమయంలో మనస్సుని సత్కర్మల వైపు మళ్లించడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలంటారు?
ఇది చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికతలో అత్యుత్తమమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి సాధనాపరమైనటువంటి ఒక ప్రయత్న మార్గం ఇది. మనస్సుని నిలకడగా నిలపటం అంటే గుర్రాన్ని నుంచోబెట్టి కాలు కదపకుండా, తోక కదపకుండా, చెవి కదపకుండా నుంచోమన్నట్టు. ఒక గుర్రం ఎప్పుడు అది చక్కగా నిలుచుని కదలకుండా ఉండలేదు. మనస్సు పని చేయవలసిందే. అయితే ఈ శ్రేయస్కరం ప్రేయస్కరం అని ఎప్పుడైతే మనకు విచక్షణ బుద్ధి మనం నేర్చుకుని, ఏదైనా సాధన మార్గంలో సాధ్యం కానిది లేదు. దీనికి రెండు దోహదపడతాయి. ఒకటి, ఇక్కడ రెండు మార్గాలున్నాయండి. ఎవరి స్థాయిల్లో వారు చూసుకున్నట్టయితే ఇది అర్థమవుతుంది. ఒకటి, మనకున్నటువంటి గుణాలను అర్థం చేసుకోవాలి. మనకి సత్వ తమో రజో గుణాలున్నాయి. ఈ మూడు గుణాలని దాటినటువంటి గుణమే దైవగుణం. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలున్నాయి. అంటే మేలుకునున్నావు జాగ్రత్త, పడుకుని కలలుగంటున్నావు స్వప్న, గాఢ నిద్రలో ఉన్నావు, ఎక్కడున్నావో తెలియకుండా మైమరిచిపోయి ఆనందంగా నిద్రపోతున్నావు, అది సుషుప్త. పొద్దున్నే లేచి చాలా సుఖమైన నిద్రపోయాను, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని అంటున్నావు. కానీ నిద్ర లేచే వరకు నేను బతుకున్నానా మరణించానా నాకు తెలియదు. నిద్ర లేచినప్పుడే నేనింకా బతుకున్నానన్న సంగతి నాకు తెలిసింది. అయితే ఆ ఆనందం లెగిచిన తర్వాతే అనుభవిస్తున్నావు, నిద్రపోతున్నప్పుడు నీకు తెలీదు. ఆ సుషుప్తావస్థ ఒక జాగ్రత్త అవస్థలో అనుభవించగలిగితే అది ఆత్మపరమైనటువంటి ఆ ఆనందం. అది అన్నిటికంటే మించిన ఆనందం. ఉదాహరణకి ఈ భూమినంతా ఒకళ్ళకి రాసిచ్చారు, మనకి రాసిచ్చారు అనుకుందాం. భూమినంతా రాసిచ్చారు, నిన్ను క్రిటిసైజ్ చేసేవాడు లేడు, నీ కీర్తి బ్రహ్మాండం, అనంత కీర్తి నీకు ఇచ్చారు, నీ యొక్క యవనం ఎప్పటికీ తగ్గదు అని ఇటువంటి అన్ని హయ్యెస్ట్ బ్లెస్సింగ్స్ మనకి ఎవరన్నా ఇచ్చి దాని విలువ రూపాయి అన్నారనుకోండి, 1,00,000 కోట్ల రూపాయల విలువ ఈ సుషుప్త అవస్థలో ఉన్నటువంటి ఆనందం యొక్క విలువ అది. ఉదాహరణకి అలా వేసుకోవచ్చు. మరి ఆ ఆనందాన్ని, ఆ సుషుప్త అవస్థని అందుకనే మానవుడు నిద్రపోవాలని కోరతాడు. మరి యోగి, భగవత్ పురుషుడు, సాధువులు, సంతలు, ముక్తులు వీరంతా కూడా జీవన్ముక్తులు, వారు నిద్రపోరే. వారు జాగ్రత్తావస్థలోనే ఆ సుషుప్తావస్థని అనుభవిస్తుంటారు. ఈ స్థాయికి స్ట్రెయిట్ గా చేరుకోలేరు కాబట్టి మనం ఇందాక అనుకున్నాం విశిష్టాద్వైత స్థితిలో భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తాం. ఆ భగవంతుణ్ణి ఒక రూప మార్గంలో, ఆయనకు ఒక నామం, ఒక రూపం, ఈ రెండూ ఉన్నాయి. ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ, ఆ నామాన్ని స్మరించుకుంటూ మనం ఈ భవసాగారాన్ని దాటగలం. ఆయన అనుగ్రహం సంపాదించాలంటే ఈ రెండు అవసరం, ఆయన యొక్క నామచింతన, రూపమననం, దానితో పాటు సేవ, నిష్కామ సేవ. ఈ మూడు ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి. మీకు గుర్తుంటుంది, తెలిసే ఉంటుంది, ఆంజనేయులు వారు లంకలో ప్రవేశించినప్పుడు విభీషణుడు విలవెళ్ళిపోయాడు, నువ్వు రాములు వారి భక్తుడు అని చెప్తున్నావు, ఈ మధ్యనే భక్తుడు అయ్యావని అంటున్నావు, నీకింత అనుగ్రహం ఇచ్చి నీకు ఒక మిషన్ లో నిన్ను చాలా ట్రస్టెడ్ మ్యాన్ గా నిన్ను రాములు వారు పంపించారు, నేను ఎప్పటి నుంచో నేను రాములు వారిని స్మరిస్తున్నాను, నన్ను ఈ రాక్షసుల మధ్యలో నుంచి ఇన్నాళ్లు కూడా తరించలేదు, నేను అక్కడి నుంచి తరలి రాలేకపోయాను, దీనికి కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి చెప్పాడు, మీరు కేవలం ఆయన్ని స్మరిస్తున్నారు, మీరు ఆయన సేవలో పాల్గొనలా. నేను ఆయన్ని స్మరిస్తున్నాను, ఆయన సేవలో పాల్గొన్నాను. కాబట్టి నిష్కామ సేవ, ఏ ఫలితం ఆశించినటువంటి సేవలో మన దేహాన్ని ప్రవేశించాలి, ప్రవేశపెట్టాలి. నిత్యం నీకిష్టమైనటువంటి ఆ రూపంలో నీ ఇష్టదేవతను నువ్వు ఆరాధించాలి, దానికి తోడు నామాన్ని జపించాలి. దీనివల్ల ఈ మనస్సు రాను రాను ఈ థాట్ పెరేడ్ అంటారు. అంటే వివేకానందుడిని అడిగారు, వివేకానందుణ్ణి డెక్ మీద అడిగారు వాయేజ్ లో షిప్ లో, ఏమిటి స్వామి మీకు చెడు ఆలోచనలు రావా అని అడిగారు. ఎందుకు రావు? వస్తాయి, కానీ నేను వాటన్నిటినీ కూడా రాత్రి వేళ డస్ట్బిన్ లో వేసి తగలబెడతాను, వాటికి నేను లొంగను అన్నాడు. అంటే మన మనస్సు మన ఇంట్లో పని మనిషి లాంటిది అనుకుందాం, లేకపోతే మనకెవరో పనిచేసేవారు అనుకుందాం. ఆ పనిచేసేవారిని పెట్టుకున్నది మనం దేనికి? వారితో పని చేయించుకోవడానికి. వారే వచ్చి కుర్చీలో కూర్చుని మనతో పని చేయించారనుకోండి, ఎలా ఉంటుంది? కాబట్టి ఆ రథసారథిని గుర్తు చేసుకోవాలి మనం. ఈ దేహం ఒక రథం, దీన్ని నడిపేవాడు రథసారథి ఆ ఆత్మ. కాబట్టి ఈ మనస్సు ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈజ్ అ సర్వెంట్. ఆ సర్వెంట్కి మనం లొంగిపోయామనుకోండి, మన యొక్క గౌరవం సరిగ్గా లేదన్నమాట. ఆ మనస్సు మన సర్వెంట్ కాబట్టి అది మన మాట వినేట్టు చేసేదే కరెక్ట్. అలెగ్జాండర్ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ల తండ్రి చెప్పాడు, తండ్రిని అడిగాడు ఏమి తేమంటావు నాన్నగారు అని. ఇండియా భారతదేశానికి వెళ్తున్నానన్నాడు. ఒక ఋషిని మట్టిని తీసుకురా చాలన్నాడు, భగవద్గీతని తీసుకురా అన్నాడు. ఈ మూడే చెప్పాడు ఆయన. అదేమిటి? భగవద్గీత ఏమిటి, మట్టి ఏమిటి, ముని ఏమిటి, ఋషి ఏమిటి, వీళ్ళని ఎవరిని అడుగుతున్నావు స్వామి అన్నాడు. వచ్చాడు, ఎవరా ఋషులు మునులు ఎవరో నాకు చూపించండి అన్నాడు. ఫస్ట్ ఒక ముని ఒక చెట్టు కింద ఎదురయ్యాడు. ఎదురవ్వగానే ఈయనే అన్నారు, ఒంటి మీద బట్ట కూడా లేదు ఆయనకి. ఈయన మా నాన్నగారు అడిగింది, నెక్స్ట్ మినిట్ లో తీసుకెళ్తాను అని ఆయన్ని ఒక్కసారి కుదిపారు. ఇక్కడ మహాచక్రవర్తి వచ్చాడు, ఒక్కసారి కళ్ళు తెరిచి ఆయన్ని మీరు సంబోధించాలని తెలీదా అని అన్నారు. ఆయన కళ్ళు తెరిచేపటికీ అలెగ్జాండర్ చూడలేకపోయాడు. ఆ కాంతి ఆ వెలుగు అలా ఉన్నాయి. అప్పుడు అహంకారం చూశాడు, ఈ అలెగ్జాండర్లో ఉన్న అహంకారం. నీ దగ్గర ఏముందని నీకింత అహంకారం అని మునిని అన్నప్పుడు ఆ ఋషి ఒక్కటే మాట అన్నాడు, నువ్వు నా దాసుడికి దాసుడివి అన్నాడు. నేను మహాచక్రవర్తిని అని చెప్తుంటే నన్ను దాసులకు దాసుడు అంటావేంటన్నాడు. కోపం నాకు అణిగి నా కాలు కింద ఉంటుంది, నన్నేమి చేయదు, నువ్వు దానికి దాసోహుడు అయిపోయావు, కాబట్టి యు ఆర్ నో లెస్ దెన్ ఎ సర్వెంట్ ఆఫ్ మై సర్వెంట్. అది మన భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం. కాబట్టి మనస్సుని నిగ్రహపరచుకోవటమే మనం చేయవలసిన సాధన. అది చెప్పినట్టు చేయకూడదు, దాన్ని డిఫై చేయాలి, విచక్షణ ఉపయోగించాలి, ఆత్మ అనాత్మ భావం గుర్తు తెచ్చుకోవాలి, ఏది శ్రేయస్కరం ఏది ప్రేయస్కరమో అనుభవించాలి, ఏది టెంపరరీ ఎంజాయ్మెంట్ ఇస్తుంది ఏది పర్మనెంట్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇంకా నువ్వు దాని వెనుక వెళ్తున్నావంటే నువ్వు సరైన మార్గంలో లేవన్నమాట. అయితే ఈ సాధన చేస్తూ చేస్తూ, నామస్మరణ చేస్తూ చేస్తూ, నిష్కామ సేవలో పాల్గొంటూ, భగవద్ దర్శనాలు చేసుకుంటూ, ఆయన యొక్క రూపాన్ని మననం చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ ఈ మురికంతా తొలగి, దీన్ని కారణ శరీరం అంటారు, ఈ కర్మఫలాలన్నీ కూడా తొలగేపటికి ఆత్మజ్ఞానం దానంతట తెలుస్తుంది. ఎలా అయితే లాంతర్ యొక్క చిమ్నీని మనం మసిపూసిన దాన్ని, మసిపట్టిన దాన్ని ఒక గుడ్డతో తుడిచిన కొద్దీ అది ఇంకా బ్రైట్ గా ల్యాంప్ను చూపిస్తుందో, ఒక జ్యోతిని, అలాగే ఈ ఆత్మతత్వం రాను రాను ప్రస్ఫుటమై మనకి మహాకాంతివంతమైనటువంటి ఒక చక్కటి మనస్సును మనకి ప్రసాదిస్తాడు భగవంతుడు. నీ క్యారెక్టర్, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మన ఆలోచనలు, మనం ఎలా స్పందిస్తున్నాం, ఇవన్నీ కూడా మనం అనుక్షణం చూస్తూ నిత్య జీవితంలో కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలు మన్ని వేధిస్తుంటాయి. కోరికలు వచ్చినప్పుడు దానికి ఒక మెకానిజం అలవాటు చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఎలా, అది ఎంతసేపు ఉండే కోపం, అది ప్రేయస్కరమైందా శ్రేయస్కరమైందా, ఆడిట్ చేసుకోవాలి. ఎవ్రీడే అక్కడే ఒక దైనందిన జీవితంలో నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనిషి స్పృహలో ఉండాలి. నేను స్పృహ కోల్పోయాననుకోండి, నేను ఫలానా అన్న స్పృహే నేను ఒక్కొక్కసారి మైమరిచిపోయి నేను ప్రవర్తించానంటే నేనైనా ఇది చేసింది. ఈ మత్తు పదార్థాల్లో జరిగేది అదే, నిన్ను నిన్ను మరిపింపజేసేస్తుంది అది. ఇక నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలీదు. కాబట్టి ఇటువంటి వాడి దూరం ఉండాలి. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మరనిత్యం అనిచ్చతాం. అంటే ఈ దుర్జన సాంగత్యాన్ని వదిలేయాలి, చెడు హ్యాబిట్స్, చెడు కంపెనీ ఇవన్నీ వదిలేయాలి. భజ సాధు సమాగమం అంటే ఒక చక్కటి భక్తి దైవ చింతన నేర్చుకోవాలి. కురు పుణ్యమహోరాత్రం ఇందాక అనుకున్నాం కదా, నిష్కామ కర్మ చేయాలి. స్మరనిత్యం అనిచ్చతం, ఏది నిత్యం ఏది అనిత్యం ఇది నేర్చుకోవాలి. వీటితో పాటు యమనియమాలు అన్నారు, అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, శౌచం, తపస్సు, సంతోషం, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇవి వేదపరంగా యమనియమాలు. అంటే నువ్వు అహింస అంటే ఇతరుల్ని నువ్వు దుఃఖపెట్టకు అని ఒక మీనింగ్, నిన్ను నువ్వు కూడా దుఃఖపెట్టుకోకు, నువ్వు ఆనంద స్వరూపుడు అని గుర్తుంచుకుని ఎప్పుడు నేను ఆనందంగా ఉంటానని ఒక కంకణం కట్టుకోవాలి. దుఃఖం వచ్చినా ఇది టెంపరీ అని దాన్ని తీసేయాలి. సత్యం అంటే నీ యొక్క అంతరాత్మను అనుసరించే నువ్వు మాట్లాడాలి బయటికి. ఒక పవిత్రత త్రికరణ శుద్ధి అంటారు, అంటే నువ్వు ఆలోచించిందే చెప్పాలి, నువ్వు చెప్పిందే చెయ్యాలి. ఈ రోజున అది కాదు కదా, మనకి చెప్పేది ఒకటి, వాడు వెళ్లి చేసేది ఒకటి, వాడి మనసులో ఉన్న భావం ఏంటి ఎవరికి తెలియదు. అపరిగ్రహం, అస్తేయం, అపరిగ్రహం అంటే ఇతరులది ఆశించబాకు, వితౌట్ ఎక్స్పెక్టేషన్ వర్క్ చేయి. ఇది బ్రహ్మచర్యం అంటే బ్యాచిలర్ గుండమని కాదు అర్థం, బ్రహ్మచర్యం అంటే అనుక్షణం భగవంతుడి యొక్క చింతనలో ఉండమని. శౌచం, స్వాధ్యాయం అంటే రోజు ఒక గ్రంథం చదువు, ఏదొకటి ఒక పేజీ రెండు పేజీల్లో చదువు, ఒక సత్సంగంలో పాల్గొను, ఓ భజనకెళ్ళు. నీ అంతరాత్మను అనుసరించి నువ్వు జీవించు, అది ఎప్పుడు నిన్ను మిస్లీడ్ చేయదు. పొద్దున్న లెగిచిన వెంటనే ఏమనుకోవాలంటే, ఓ భగవంతుడా, నిద్రాగర్భం నుంచి నేను ఇప్పుడే జన్మించాను, ఎందుకంటే ప్రతిరోజు జన్మే కదా, ప్రతిరోజు మృత్యువే, కాబట్టి నేనిప్పుడే నిద్రాగర్భం నుంచి జన్మించాను. నా యొక్క ఆలోచనల్ని, నా యొక్క మాటల్ని, నా యొక్క పనులని పవిత్రమైనటువంటి దివ్యాత్మైనటువంటి చేయి స్వామి అని అడగాలి. నేను ఇతరుల్ని బాధ పెట్టకుండా, ఇతరులు నన్ను దుఃఖ పెట్టకుండా నేను వర్తించినట్లు నన్ను నడిపించు స్వామి. దినమంతా నువ్వు కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు నీ మనస్సుని నిగ్రహించుకుని దుష్కార్యాల్లోకి చేయిబెట్టకుండా సత్కార్యాల్లోనే చేయిబెడుతూ వాటి నుంచి ఏమీ ప్రతిఫలం ఆశించకుండా భగవంతుడి కైంకర్యం చేసి ఆయన ప్రీత్యర్థమే చేస్తున్నానని ఒక అకర్తృత్వ భావంతో ఆయనకి అర్పించి నువ్వు ఒక కార్యక్రమాల్లో పాల్గొని నీ వృత్తిపరంగా నువ్వేం చేయాలో, నువ్వు వ్యాపారస్తుడు అయితే వ్యాపారస్తుడిగా ఒక రోల్ ప్లే చేసి, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ రోల్ ప్లే చేసి ఎంతవరకు అంతవరకే ఉండి నిన్ను నీవు చక్కగా సంతులనంగా ఉంచుకుని ఒక మానసిక సమాన స్థితిని ఎంజాయ్ చేస్తూ ఆనందకరంగా ఎలా ఉంచుకోగలను. ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే ఎలా దుఃఖపడాలో ఆలోచిస్తున్నాం మనం, ఎలా ఆనందంగా ఉండాలో ఆలోచించాలి. ఆ ఆలోచన చాలా మంచిది. నిద్రపోయేప్పుడు మనం చేసినటువంటి ఆలోచనలు, పనులు, మాటలు అన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క చరణాలకు అర్పించి, నీవే స్వామి నన్ను నడిపించింది, నీవే నన్ను మాట్లాడించావు, నీవే నాతో ఆలోచింపజేశావని ఆయనకి అర్పించి, నీకే నా యొక్క సర్వం అర్పిస్తున్నానని ఇక ఆ రోజుతో అంతటితోనే జీవితం ముగిస్తున్నట్టుగా భావించి నిద్రలోకి వెళ్ళాలి. ఏ కోరికని మన చేతుల్లో మన యొక్క మనసులో భారంగా ఉండనీయకుండా ఇటువంటి దినచర్యే మనకి చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది, మన యొక్క ఈక్వానిమిటీ, పీస్, మనం అంత శాంతి శాంతి కావాలంటున్నాం, అదే శాంతి ప్రాప్తి.
ఆధ్యాత్మికమంటే జపధ్యానములు, పూజా పునస్కారాలు, తీర్థయాత్రలు, సద్గ్రంథ పఠనం వంటి సత్కర్మలకు మాత్రమే పరిమితం కాదని, సద్గుణములు, సత్ప్రవర్తన, సదాచారాలతో దైనందిన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే సిసలైన ఆధ్యాత్మిక సాధన అని భగవాన్ బాబావారు ప్రబోధించారు. స్వామి చెప్పిన ఆ ప్రవచనాల్ని ఎంతో చక్కగా మనకి బి రామ్గోపాల్ గారు అర్థమయ్యే విధంగా మనందరికీ ఈనాడు చెప్పారు. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో సాయి కుల్వన్ సభామండపం నుండి వేద పఠన, భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు మీరు వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యండి.